మీతో పంచుకోమని ఆశపడతా ఉన్నా. కారణం, విజయవాడ సిటీలో క్రైమ్ స్పాట్ టీమ్స్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. అందులో ఒక్క విజయవాడ సిటీలోనే లాస్ట్ మంత్ 22 సూసైడ్ కేసులకు అటెండ్ అయ్యాం. కారణాలు ఏం అర్థం కావట్లా, ఊరకనే రోజు ఏదో ఒక
The person you are speaking with has
ఊరకనే రోజు ఏదో ఒక చోట ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకోవటం సగటున, అది ఎట్లా ఉందంటే నెలకు 20 నుంచి 30 మంది, రోజుకొకరు మినిమం ఒక విజయవాడ సిటీలోనే సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. రెండోది, ప్రత్యేకంగా ఇదే గ్రూప్లో మార్నింగ్ యాడ్ అవుతున్న ఒక ఇద్దరు సిస్టర్స్, వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుందాం వల్ల భయంకరమైన శోధంలో ఉన్నారు. గణాంకాలు ఏం చెప్తా ఉన్నాయంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది సూసైడ్ ద్వారానే చనిపోతూ ఉన్నారు. లీడింగ్ కాజెస్ లో థర్డ్ లీడింగ్ కాజ్ గా సూసైడ్స్ కనబడతా ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో చాలా కేసులకి మనమే అటెండ్ అవుతా ఉన్నాం, హ్యాండిల్ చేస్తా ఉన్నాం. చాలా మంది ఆత్మహత్య చేసుకునే శోధనతోటి మన అప్రోచ్ అవుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మనం ఏమైనా చక్కటి సలహాలు ఇచ్చి వారిని డైవర్ట్ చేయగలడానికి. రెండవది, భయంకరమైన టెన్షన్స్ లోని ప్రజెస్ మధ్య ఉద్యోగం చేస్తున్నాం మనం. అలాంటి శోధన వచ్చినప్పుడు దాన్ని జయించడానికి ప్రయోజనకరంగా ఉంటుందని ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈరోజు ఆత్మహత్యల గురించిన వివరణ బైబిల్ నుంచి ధ్యానం చేద్దామని ఆశపడతా ఉన్నాను. ఈ గణాంకాలు ఏం చెప్తున్నాయంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 10 లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. దాన్ని ఒకవేళ మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, వరల్డ్ వైజ్ ప్రతి 40 సెకండ్లకు ఒకరు సూసైడ్ చేసుకుంటున్నారు, అది ఇప్పుడు దాకా. అయితే 2020కి వచ్చేసరికి ప్రతి 20 సెకండ్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటారు అన్నది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన గణాంకాలు. దాని ప్రకారంగా మనం చూస్తున్నాం. అందులో సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళలో ఎక్కువగా 15 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. రెండవది, చనిపోతున్న వాళ్ళు మాత్రమే మనం కళ్ళకు చూస్తున్నాం, కానీ సూసైడ్ కమిట్ చేసిన వాళ్ళు మనం చూస్తున్నాం. కానీ గణాంకాలు ఏం చెప్తున్నాయంటే, 20 మంది అటెంప్ట్ చేస్తే ఒకరు చనిపోతున్నారు. అంటే ఆ 20 మందిని మనం పరిగణలోకి తీసుకుంటే భయంకరమైన గణాంకాలు వస్తున్నాయి. అంటే ఒక 20 మంది సూసైడ్కి అటెంప్ట్ చేస్తే ఒకరు సూసైడ్లో చనిపోతూ ఉన్నారు. మిగతా 19 మంది చనిపోదామని రకరకాల ప్రయత్నాలు చేసి తప్పించుకొని ఇంకా అలాంటి ప్రెజర్లోని అలాంటి పరిస్థితుల్లోనే జీవిస్తున్నారు అన్నమాట వింటూ ఉన్నాం. ఇండియాను ఒకవేళ కన్సిడర్ చేస్తే, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆత్మహత్యల్లో ఇండియాలో 17% సూసైడ్స్ ఇండియాలో ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. 2016 సంవత్సరంలోనే 2,30,314 మంది చనిపోయారు ఒక్క భారతదేశంలోనే. 2016 సంవత్సరంలో వికీపీడియా ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 2,30,314 మంది చనిపోయినట్లుగా ఎన్సీఆర్బి రికార్డ్స్ ప్రకారంగా మనం చూస్తూ ఉన్నాం. ఇందులో 33% పాయిజనింగ్ ద్వారా, 26% హ్యాంగింగ్ ద్వారా డెత్స్ ఎక్కువగా మేజర్ మోడ్స్గా కనబడుతూ ఉన్నాయి. అందులో ఆశ్చర్యం కలిగించే మరొక మాట, సూసైడ్ కమిట్ చేస్తున్న వాళ్ళు 80% లిటరేట్స్, బాగా చదువుకున్న వాళ్ళు, ఆలోచించగలిగిన వాళ్ళు, ఏదో ఒక పొజిషన్కి వచ్చిన వాళ్ళే లిటరేట్స్ 80% ఉన్నట్లుగా గణాంకాలు మన ముందు కనబడుతూ ఉన్నాయి. మనకు అర్థం కావాలంటే, మనకు బాగా అంటే తెలిసిన క్యారెక్టర్స్ కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేస్తే ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి ఈ మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. రీసెంట్గానే మనకు బాగా తెలుసు ఫిల్మ్ యాక్టర్ ఉదయ్ కిరణ్, అతను సూసైడ్ చేసుకోవటం మనం చూసాం. కమెడియన్ విజయ్, అతను సూసైడ్ చేసుకోవటం మనకు తెలుసు. ఇంకా రంగనాథ్ అంటే ఓల్డ్ ఫిల్మ్స్లో ఆయన విలన్గా నటించిన పాత్రలు చాలా ఉంటాయి, ఆయన కూడా ఒంటరితనాన్ని సహించలేక ఆయన సూసైడ్ చేసుకున్నట్లుగా మనం చూసాం. అంటే ఫేమస్ క్యారెక్టర్స్ కాబట్టి ఒకసారి గుర్తొస్తారని చెప్తా ఉన్నా. దివ్య భారతి, సిలుక్ సుమిత, ప్రత్యూష చరిత్రలో గొప్ప నియంత, హిట్లర్, ఇట్లా చాలా మంది ఆత్మహత్య అన్నది ఈజీ ఎస్కేపింగ్ వేగా వాళ్ళు ఎంచుకుంటా ఉన్నారు. ఇంకా ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఆ శ్రమలోంచి బయటపడడానికి వాళ్ళ ముందున్న ఏకైక మార్గం ఆత్మహత్య చేసుకోవటము. ఆత్మహత్య ద్వారానే బయటపడచ్చు అన్న దాన్ని ఈజీ వేగా ఎంచుకోవడం వల్ల చాలా త్వరగా ఈ ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇంతగా రోజు రోజుకి చరిత్ర ఏం చెప్తా ఉందంటే గణాంకాలు పెరుగుతూ ఉన్నాయి కానీ తగ్గట్లేదు, పెరుగుతూ ఉన్నాయి. సంవత్సరానికి సంవత్సరానికి కంపేర్ చేసుకుంటే సూసైడ్ రేట్ అన్నది పెరుగుతూ ఉంది అని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయో తర్వాత రోజు పేపర్లో వరుసగా చూస్తూ ఉంటాం. పిల్లలు, ఫెయిల్ అయిన పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం కోసం మనం చూస్తాం. రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వార్తలు మనం వింటూ ఉన్నాం. ఉద్యోగం లేక నిరుద్యోగ సమస్యతో ఆత్మహత్యలు చేసుకున్న వారి కోసం మనం వింటున్నాం. పెళ్ళైన కొద్ది కాలానికే సూసైడ్ జరిగినట్లుగా కూడా మనం చూస్తున్నాం. వీటన్నిటికీ కారణాలు ఒకవేళ మనం అడగగలిగితే వాళ్ళు చెప్పే మాట ఎక్కువగా డిప్రెషన్కు లోన్ అవటం, బాగా ప్రేమించిన వాళ్ళు ఎవరో ఒకరు చనిపోవటం, దూరం అవటం, మోసపోవటం, నిరుద్యోగ సమస్య, పరీక్షల్లో వైఫల్యం చెందటం, లేకపోతే ఎవరితో కలవలేని పరిస్థితుల్లో ఆత్మనూన్యత భావంతో బాధపడ్డం, లేకపోతే ఏదో ఒకటి జరగకపోవడం జరిగింది, పరువు అంతా పోయిందని అప్పులు బాధతోటో పరువు కోసం ప్రోకలాడుతూనో ఆత్మహత్య ద్వారా ఎస్కేప్ అవడానికి ప్రయత్నం చేయటం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో ఇదంతా మనకు ఒకసారి జరుగుతున్న పరిస్థితి కాబట్టి అర్థం కావడం కోసం కొన్ని మాటలు చెప్పాను. అయితే బిబ్లికల్ పర్సెప్షన్లోకి మనం వెళ్ళి దీన్ని ఎట్లాగా అర్థం చేసుకోవాలి, బైబిల్ దాని కొరకు ఏం చెప్తా ఉంది, అలాంటి సూసైడ్ నుంచి బయటపడడానికి బైబిల్ ఇచ్చే సలహాలు ఏంటి, దేవుని యొక్క జ్ఞాన గ్రంథమైన బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం తీసుకుంటే ఈ సమస్యను మనం ఎదుర్కోగలుగుతాము, ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారికి మంచి సలహాలు మనం అందించగలుగుతాం. ఆ ఉద్దేశంతో కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ఆశపడతా ఉన్నా. ఎస్పెషల్లీ ఈరోజు చెప్పబోతున్న వాక్యం నుంచి క్లియర్గా రెండు మాటలు మీ ముందుంచుతాను. ఒకటి, బైబిల్ నందు సూసైడ్ చేసుకున్న వారి జాబితా. రెండవది, బైబిల్ నందు సూసైడ్ చేసుకోవాలన్న శోధన ఎదుర్కొని దాని నుంచి బయటపడ్డవారి జాబితా. సూసైడ్ చేసుకున్న వారు ఏ పరిస్థితుల్లో సూసైడ్ చేసుకున్నారు, సూసైడ్ చేసుకోవడానికి శోధింపబడ్డవారు ఎలాంటి శోధనను వారు ఎదుర్కొన్నారు, తర్వాత దీని వెనకాల ముఖ్య కారణం ఏంటి, దాని నుంచి మనం బయటపడడానికి బైబిల్లో ఉన్న ఆదరించే మాటలేంటి, ఈ మాటలతోటి ఈ దినపు బైబిల్ స్టడీని మనం ముగించుకోబోతా ఉన్నాం. మొదటిగా బైబిల్ నందు సూసైడ్ చేసుకున్న కేసులను మనం చూడాలి. ఒక ఐదుగురు మీ ముందు ఉంచడానికి ఆశపడతా ఉన్నా. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 54-55 వచనాలకు వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 54-55 వచనాలు మనం చూడాలి, 53 కూడా చూడాలి. ఒక స్త్రీ అబిమెలకు తల మీద తిరుగటి మీద రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను. అప్పుడతడు తన ఆయుధములను మోయి బంటును త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతని చంపనని నన్ను గూర్చి ఎవరును అనుకునుకున్నట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతని పొడవుగా అతడు చచ్చెను. రాజైన అభిమెలకు కొరకు మనం ఈ మాట చదువుతా ఉన్నాం. రాజైన అభిమెలకు అతని పరిస్థితి ఎట్లా ఉందంటే తన చావును తానే కోరుకుంటా ఉన్నాడు. కారణం పరువు పోతుంది. నా చరిత్రలో స్త్రీ చేతితో చచ్చిపోయాడన్న మాట నేను తట్టుకోలేను, కాబట్టి నువ్వే నన్ను చంపని చెప్పి తన బంట్రోతును కోరుకొని బతిమాలి తను చావు వెంట పరిగెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దాని వెనకాల కారణాన్ని ఆ కింద వచనంలోనే ఆయన మాట్లాడతాడు. కింద వచనంలోనే 56 వచనంలో కారణాన్ని ఆయన మాట్లాడాడు. అట్లు అబిమెలకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదకి రప్పించెను అన్నాడు. అంటే ఈ వ్యక్తి ఎట్లాంటి వాడంటే, తను అన్యాయంగా సింహాసనం ఎక్కాడు, తన సింహాసనం ఎక్కడానికి లేనిపోని కుట్రలన్నీ పన్నాడు, సింహాసనం ఎక్కిన తర్వాత ఇంకెవరు తన కుటుంబంలో ఎవరు తనకు పోటీ రాకూడదని 70 మంది సహోదరులను చంపేశాడు. చాలా ఘోరమైన వ్యక్తిగా ఈ అబిమెలకు కనబడతాడు. కానీ అతని జీవితంలో ఏం సంభవిస్తుందంటే, తన జీవితం ముగింపు తను ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వాడిగా మనం చూస్తాం. బైబిల్లో రెండో వ్యక్తిని మనం చూడగలము. 2 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనము. 2 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూడాలి. ఇక్కడ అహితోపేలు అని చెప్పి ఒక ఆలోచనకర్త కనబడతాడు. రాజులకు సలహా చెప్పేవాడు, రాజు ఆస్థానంలో ఉన్నవాడు, రాజుకి కౌన్సిలర్గా కనబడుతున్నవాడు. ఆయన పేరు అహితోపేలు. ఆయన్ని మనం చూస్తాం. 17వ అధ్యాయం 23వ వచనం ఏం చెప్తుందంటే, అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరి పోసుకొని చనిపోయాను. హ్యాంగింగ్ కేసు ఒకటి బైబిల్లో చూస్తా ఉన్నాం. ఉరి పెట్టుకొని చనిపోయాడు. అంతకుముందు ఆయన కొరకు అంతకీ ఎందుకోసం చనిపోయాడంటే మనకు అక్కడ జరుగుతున్న కీ పాయింట్, అతడు ఏదో ఒక ఆలోచన చెప్పాడట, ఆ ఆలోచన వారు స్వీకరించలేదట, నా మాటకు గౌరవం లేదు, నా మాటకు విలువ లేదు, నా మాటను రాజు అంగీకరించలేదు అన్న ఆ ఒక్క ఆ థాట్ తోటి అతడు ఇక నేను బ్రతకడం ఎందుకు అనుకుని హ్యాంగింగ్ చేసుకున్నట్లుగా 23వ వచనం సెలవిస్తా ఉంది. ఇందుకు ఈ మహానుభావుడు ఏం సలహా చెప్పాడు, ఏ ఆలోచన సఫలం కాలేదంటే, దేవునికి ఇష్టడిగా ఉండే దావీదును చంపడానికి ఒక మర్డర్ ప్లాన్ ఇస్తాడు. ఆ మర్డర్ ప్లాను సరే ఇప్పుడు వద్దులే అని చెప్పేసి అంటారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే 16వ అధ్యాయము 21వ వచనం ఏం చెప్తుందంటే, ఒక రాజుకి ఒక తప్పుడు సలహా ఇస్తాడు. ఆ రాజు తన తండ్రి యొక్క ఉపపత్నుల వద్దకి వెళ్ళి వారితో బాహాటంగా అందరు చూస్తుండగా పాపం చేయాలని చెప్పి ఒక భయంకరమైన సలహా ఒక రాజుకి ఇస్తాడు. అదే రాజుకి 17వ అధ్యాయం 1-2 వచనాల్లో దావీదును చంపడానికి మర్డర్ ప్లాన్ ఇస్తాడు. ఈ దావీదును చంపడానికి మర్డర్ ప్లాన్ అది వైఫల్యమైందని, విఫలమైందని దాని విషయమై అతడు హ్యాంగింగ్ చేసుకున్నట్లుగా బైబిల్లో రాయబడింది. సరే కొంచెం ముందుకెళ్దాం. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. ఇక్కడ ఒక రాజు కనబడుతున్నాడు. ఆయన పేరు జిమ్రి. 16:18 పట్టణము పట్టబడినని జిమ్రి తెలుసుకొని తాను రాజు నగరనందు జొచ్చి తనతో కూడా రాజు నగరను తగలబెట్టుకొని చనిపోయాను. ఒక బర్నింగ్ కేసు ఇక్కడ చూస్తాం. తను తన అంతఃపురంలో ఉండి తన తగలబెట్టుకొని తను చనిపోయాడు. ఆయన పేరు జిమ్రి. ఎందుకీ ఏమైంది, ఎందుకోసం చనిపోయాడు అన్న విషయాలు అర్థం చేసుకోవాలంటే 8-11 వచనాలు చూడాలి. ఈయన రాజు కాదు, ఒక రాజు. ఆ రాజు పేరు ఏల, ఇస్రాయల్ రాజు అయిన ఏల. ఆ ఇస్రాయల్ రాజు యొక్క యుద్ధ రథముల అర్ధభాగం మీద ఇతను అధికారి కుట్ర చేస్తాడు. రాజు మత్తుడిగా ఉన్నప్పుడు అతను కొట్టి చంపి రాజైపోతాడు. రాజైపోయిన తర్వాత 11వ వచనం ఇలా చెబుతుంది, ఈ జిమ్మిరి సింహాసనాశీనుడై ఏలనారంభించిన తోడనే బయేష సంతతి వారందరిలో ఏ పురుషునే గాని అతని బంధువులోని మిత్రుల్లోనూ ఎవరినే గాని మిగులనీయక అందరినీ హతము చేశాను. రాజుని చంపాడు, అక్కడ తాగలేదు, రాజు కుటుంబంలో ఉన్న వారందరిని చంపుకుంటూ పోయాడు. చివరికి బైబిల్ ఏం చెప్తుందంటే, 7 రోజులు సింహాసనం కూర్చున్నాడు, 8వ రోజుని అంతఃపురంలో తన్ను తాను తగలబెట్టుకుని చనిపోయాడు రాజైన జిమ్రి. కొంచెం ముందుకు వెళ్తే మరొక రాజు కోసం మనం చూడగలం. సమయలు మొదటి గ్రంథము, అంటే వెనక్కి రావాలి, సమయలు మొదటి గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనానికి వెళ్దాం. సమయలు మొదటి గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనం. ఇస్రాయేల్ చరిత్రలో, బైబిల్ చరిత్రలోనే ఇస్రాయేల్ చరిత్రలో మొట్టమొదటి రాజు కింగ్ సాల్, అంత గొప్ప ఆధిక్యత పొందిన ఈ వ్యక్తి ముగింపు ఎట్లా ఉందంటే 41వ వచనం, సున్నత లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాసం చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువుమని తన ఆయుధము మోయేవాడితో చెప్పగా అతడి భయం చేత అలాగూ చేయనలకుని గనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధమును మోయేవాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. వాళ్ళ కత్తితోటి వాళ్ళని పొడుచుకొని ఆ కత్తి మీద పడి అతను చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. దీన్నే సెల్ఫ్ ఇమోలేషన్ అంటాం. ఒక హ్యాంగింగ్ కేస్ చూసాం, ఒక బర్నింగ్ కేస్ చూసాం, ఒక సెల్ఫ్ ఇమోలేషన్ చూసాం. అంటే మనకేం అర్థమవుతుందంటే, ఈరోజు ఏవైతే సొసైటీలో చూస్తున్నామో, ఈరోజు ఇప్పుడేమైనా లేనిపోనే ఆలోచనలు వచ్చాయా, ఒకనాడు సూసైడ్ చేసుకునే పరిస్థితి లేదా అంటే, ఇంత మీడియా లేదు కాబట్టి అప్పుడు ప్రాచుర్యంలోకి రాలేదేమో, కానీ బైబిల్లో క్రీస్తు పూర్వంలో రాయబడిన రాజుల చరిత్రలోనూ పాత నిబంధనపు గ్రంథాల్లోనూ సూసైడ్ కేసుల గురించిన స్పష్టమైన వివరణ బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇక నూతన నిబంధన గ్రంథంలో ఒక ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఆయన పేరు ఇస్కరియోతు యూదా, మనందరికి బాగా పరిచయం. యేసుక్రీస్తు ప్రభును అప్పగించిన తర్వాత ఆయన పశ్చాత్తపడి ఏమి చేయలేక, మనుషులకు ముఖం చూపెట్టలేక ఊరు పోసుకొని చనిపోయిన మరొక హ్యాంగింగ్ కేసు కొరకు మనం నూతన నిబంధన గ్రంథం మత్తయి సువార్త 27వ అధ్యాయము 8వ వచనంలో చూస్తాం. బైబిల్లో ఒక 5 సూసైడ్ కేసులు చూసాం. 1 అభిమెలకు, 2 అహితోపేలు, 3 జిమ్రి, 4 సౌలు, 5 ఇస్కరియోతు యూదా. అయితే ఈ 5 యొక్క ఆత్మహత్యల వెనకాల కారణాలు వేరువేరుగా ఉన్నప్పటికీ బైబిల్లో ఈ ఆత్మహత్యలకు కారకుణ్ణిగా ఒకరిని చూపిస్తున్నాడు దేవుడు. ఆ వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాలి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని కొంచెం మీరు అందరు జాగ్రత్తగా చూడాలి. దయచేసి నోట్స్ మెయింటైన్ చేయండి, నోట్స్ మెయింటైన్ చేయండి, మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. 8:44 ఆయన అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చుగోరుచున్నారు. ఆయన అపవాది సాతాను కోసం మాట్లాడుతూ వాణ్ణి తండ్రిగా పోలుస్తా ఉన్నాడు. అంటే భూమి మీద ప్రజల్లో దేవుణ్ణి తండ్రిగా కలిగి ఉన్న ప్రజలు ఉన్నారు, సాతాన్ని తండ్రిగా కలిగి ఉన్న ప్రజలు. సాతాను సృష్టికర్త కాదు, కానీ మన క్రియలు వీళ్ళ సాతాను సంబంధులు అని చెప్తా ఉంటాయి. కాబట్టి ఈ కేటగిరీ పీపుల్ ఎవరంటే దేర్ చిల్డ్రన్ ఆఫ్ సాతాన్, సాతాన్ యొక్క సంబంధులు, సాతాన్ సంతతి అని మాట్లాడుతున్నాడు. మీ తండ్రికు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొరుచున్నారు అంటూనే మీ తండ్రి ఎలాంటివాడో మాట్లాడుతున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి అన్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి అన్న మాట చూస్తున్నాం. ద గ్రేట్ కిల్లర్, ద గ్రేట్ మర్డరర్ సాతాన్ గా బైబిల్లో మనం చూస్తున్నాం. ఈ మాట అర్థం చేసుకోవాలి. దేవుడు జీవప్రదాతగా ఉన్నాడు, దేవుడు చనిపోయేవాడిని బ్రతికించేవాడుగా ఉన్నాడు, దేవుడు జీవానికి మూలంగానే బైబిల్లో కనబడుతున్నాడు. అయితే వీడు మరణ దూతగా ఉన్నాడు, మృత్యు మీద అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు, నరహంతకుడుగా ఉన్నాడు సాతాను. మనందరికీ సాతాన్ అంటే భయం, కానీ ఆయన అంటాడు మన క్రియను బట్టి మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నారు. సాతాను అంటే నీకు ఇష్టం ఉండకపోవచ్చు. ఒకవేళ నీ క్రియలు సాతాను క్రియలు ఉంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు వాడి బెటాలియన్లో మెంబర్ అన్న విషయాన్ని ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవడం మంచిది. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, మనం 5 సూసైడ్ కేసులు చూసాం. 5 సూసైడ్ కేసుల్లో ఉన్న 5 వ్యక్తులు ఎవరంటే వారందరూ సాతాను సంబంధులు, అనుమానం లేదు. వాళ్ళు ఎలాంటి వ్యక్తిలో కూడా బైబిల్లోనే స్పష్టమైన వివరణ మనం చూసుకుంటూ వచ్చాం. మనం ఈ 5 వ్యక్తులు ఎలాంటి వాళ్ళు చూసాం, 5 వ్యక్తుల వెనకాల కారకుడైన సాతాను హస్తాన్ని కూడా బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. ఈ 5 కేసుల్లో ఒక 3 కేసుల్లో సాతాను ఇన్వాల్వ్ అయి ఉన్నాడా లేదా చూడడానికి ప్రయత్నం చేస్తే వాడి గురించిన ఉనికి మనకు బయటకు వస్తుంది. రండి, మనం ఇస్కరేతి యూదా జీవితంలో అతడు సూసైడ్ చేసుకున్నాడు, ఉరి పెట్టుకొని చనిపోయాడు. అతడు ఉరి పెట్టుకుని చనిపోవడం వెనకాల కారణం ఏమై ఉంటుంది, ఎవరైనా ఉన్నారా అని మనం చూస్తే అక్కడ దేవుడు ఒక వ్యక్తిని మన కనుముందు పెడతా ఉన్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు మనం చూడాలి. 3 నుంచి 5 వచనాలు మనం చూడాలి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి తినని చెప్పెను. వారి దానితో మాకేమీ నీవు చూసుకోమని చెప్పగా అతడు ఆ 2 నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడతా ఉంది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పరమసత్యం, మన ముందున్న గొప్ప సత్యం ఏంటంటే, ఈ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు బాగానే ఉంది, కానీ బైబిల్ చెప్తున్న గొప్ప వివరణ పశ్చాత్తాపడ్డాడు అన్న మాట మనం చూస్తాం. అందుకే 3వ వచనంలో పశ్చాత్తాపడి ఎక్కడికి వెళ్ళాడు, మనుషుల దగ్గరికి వెళ్ళాడు. మనుషుల దగ్గరికి వెళ్ళి నేను డబ్బు కోసం గడ్డి తిన్నాను, నేను నిరపరాధిని అప్పగించాను, నేను చేసిన తప్పు చిన్నది కాదు, దయచేసి నా తప్పును మన్నించండి అన్నాడు. వాళ్ళన్నారు, మేమెవరు నిన్ను మన్నించడానికి, 70 ఇచ్చాము, నువ్వు చేసింది ఇది చేసావు, నీకు మాకు సంబంధం లేదు, నీ చావు నువ్వు చావు అన్నారు. బైబిల్ ఏమంటుందంటే, యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడైన ఇస్కరేతి యూదా తప్పు చేశాడు, అదే యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడైన పేతురు కూడా తప్పు చేశాడు. ఏంటి ఆయన చేసిన తప్పు? యేసును ఎరగనని ముమ్మారు బొంకాడు. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నమాట, ఎవడు నన్ను మనుషుల ఎదుట ఎరగననో వానిని నా తండ్రి ఎదుట దూతలు ఎదుట నేను ఎరగనందును అన్నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. ఇస్కరేతి యూదా చేసింది పాపమే, పేతురు చేసింది పాపమే. ఇద్దరు పాపాల్లో ఇస్కరేతి యూదాను పక్కన పెడితే పేతురు అపోస్తులైన పేతురు అయ్యాడు, సంఘానికి పెద్ద అయ్యాడు, గొప్ప సేవ చేశాడు. ఏమైందంటే పేతురు వెలుపలకు పోయి ఏడ్చెను అని రాయబడింది. ఇక్కడ ఇస్కరేతి యూదా కూడా పశ్చాత్తాపడుతున్నాడు, కానీ పశ్చాత్తాపడుతున్న వ్యక్తి పశ్చాత్తాపడకుండా ఏ ముఖం పెట్టుకొని నువ్వు మనుషుల్లో తిరుగుతావు, నువ్వు బ్రతికేంటి ఉపయోగం అని చెప్పి అతను భయంకరమైన ప్రెజర్కి గురై చనిపోయాడు. ఏమై ఉంటుంది కారణం అంటే బైబిల్ మనకిస్తున్న హింట్, యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనానికి వెళ్ళాం, 2వ వచనాన్ని చూడాలి. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. అక్కడ అపవాది అన్న అక్కడ సాతాను. 2వ వచనం ఏం చెప్తా ఉందంటే, మనకి స్క్రీన్ మీద ఇస్కరియోతు యూదా కనబడతా ఉన్నాడు, స్క్రీన్ వెనకాల తెర వెనకాల సాతాను ఇస్కరియోతు యూదా పక్కన నిలబడి కనబడతా ఉన్నాడు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, ఆది నుండి వాడి నరహంతకుడు. చంపడమా, మనల్ని మనం చంపుకోవటమా, బ్రతకడానికి మాత్రం వాడు ఒప్పుకోడు, బ్రతకడానికి మాత్రం ఒప్పుకోడు, ఫుల్గా తాగిస్తాడు, లివరు అన్నీ పోతాయి. అప్పుడు మన పక్కన నిలబడి పక్క పక్క నవ్వుతూ ఉంటాడు. తాగినంతసేపు పోసిందాడు, ఇంకో గ్లాస్ ఇంకో గ్లాసుని పోసిందాడే. ఇప్పుడు హాస్పిటల్లో పడ్డ తర్వాత మన ముందుకు వచ్చి నవ్వుతుంది వాడే. వాడి హంతకుడు, వాడి నరహంతకుడు. ఇస్కరోతి యూదా చనిపోయాడు. బైబిల్ చెప్తా ఉంది, అతని హృదయంలో ఆలోచన పుట్టించి అతన్ని చేయి పట్టుకుని నడిపించి ఈరోజు పశ్చాత్తాపడి నిరపరాధి రక్తమును నేను అప్పగించాను అన్నప్పుడు దేవుని వద్దకు వచ్చి పశ్చాత్తాపడితే ఇస్కరియోతు యూదా తప్పకుండా క్షమించబడ్డేవాడు. దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర అడిగి దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని మరణం నుంచి తప్పించబడి జీవించవలసిన ఇస్కరియోతు యూదాను వాడు నిలబడనివ్వలేదు, దేవుని వద్దకు రానివ్వలేదు. ఆపేశాడు, తీసుకెళ్లాడు, తాడు మెడకేసి చెట్టుకి వేలాడదీసేశాడు. యూదా విషయాన్ని చూసాం. కొంచెం ముందుకెళ్దాం మనం. రాజైన సౌలు కొరకు మొదటి సమయాల గ్రంథము 31:3-4 చదివాం. రాజు శత్రువులు తరుముతా ఉన్నారు, కొన్ని గాయాలయ్యాయి. సడన్ గా ఒక నిర్ణయానికి వచ్చేసాడు, నేను దేవుణ్ణి ఒకనాడు ఎరిగిన వాడిని, దేవుని చేత అభిషేకం పొందిన వాడిని, ఈరోజు నేను చచ్చిపోతా ఉన్నాను, కారణం నేను దేవుణ్ణి వదిలి చేసిన అతిక్రమాలే అని అతడు ఆలోచన చేయనివ్వకుండా ఒక మంచి ఆలోచన చెప్పాడు. వాళ్ళ చేతిలో చచ్చే బదులు నీ పక్కోడి చేతులు చచ్చిపోతే చాలా బాగుంటుంది అన్నాడు. ఇదేదో బాగుంది అనుకున్నాడు, చంపమన్నాడు. నేను చంపను రాజా అంటాడు పక్కనున్న బంట్రోతు. నువ్వు చంపకపోయినా నేను చచ్చేదని చెప్పి ఆ కత్తి మీద పడి చనిపోయాడు రాజైన సౌలు. రాజైన సౌలు వెనకాల ఎవరి పాత్ర ఉంది అని బైబిల్ని అడిగితే, బైబిల్లో దాని వెనకాల తెర వెనుకున్న వ్యక్తిని బైబిల్లో మనం చూడగలం. నాతో పాటు రండి, మొదటి సమూయేలు గ్రంథము 19:9-10 చూద్దాం. ఇలా రాయబడింది, యెహోవా వద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను. ఎవరు ప్రభావంలో ఉన్నాడు, ఎవరు అతని ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నారు, ఎవరు అతన్ని గైడ్ చేస్తున్నారంటే దురాత్మ అన్న మాట మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దురాత్మ అతని మీదకి వచ్చిందో ఆ దురాత్మ రాజు అయిన సౌలును ఎలా మారుస్తుందో కూడా బైబిల్లో రాయబడింది. సౌలు ఈట చేత పట్టుకొని ఉండు ఎంట కూర్చుండి ఉండెను. దావీదు సితార వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదనన్న తాత్పర్యం కలిగి ఈటు విసిరెను. దావీదు అతని వద్ద నుంచి తప్పించుకున్నందున ఈటే గోడకు నాటగా దావీదు ఆ రాత్రి అందు తప్పించుకొని పారిపోయెను. ఉదయము అతన్ని చంపవలనని పొంచి ఉండి దావీదుని పట్టుకున్నటకే సౌలు అతని ఇంటికి దూతలను పంపగా. మనకి చాలా స్పష్టంగా కనిపించే మాట ఏంటంటే, రాజైన సౌలు రాజే కనిపిస్తున్నాడు, మనకెవరు కనబడడం లేదు, కానీ తెరవనికి ఏం జరిగిందంటే అతని మీదకి దురాత్మ వచ్చింది. సాతాను అతని పక్కన నిలబడ్డాడు, వాడు తన ముందున్న దావీదుని చంపడానికి పురుకొల్పాడు. దావీదుని చంపడం కుదరలేని పక్షంలో ఆ పుస్తకం చివరిలో ఆ సౌలును తన్ను తాను చంపుకోవడానికి పురుకొల్పాడు. ఆది నుండి వాడు నరహంతకుడు. చంపిస్తాడు, జైల్లోకి తీసుకెళ్తాడు, లేదా నీ చేతని చంపించుకోవడానికి వాడు పురుకొల్పుతాడు. మనుషులను వాడు జల్లెడు పడుతున్నాడు, మనుషులను నాశనం చేస్తున్నాడు. నాశన పుత్రుడు, నాశనానికి పాత్రుడు వాడే. మనం మూడో కేసును తీసుకుంటే అబిమెలకు రాజు కోసం మనం చదివాం. స్త్రీ చేతిలో చావడం కన్నా నీ చేతిలో చావడం బెటర్ అని చెప్పి పక్కోడి సలహా తీసుకొని పక్కోడితో చంపించుకున్నాడు. ఆ అబిమెలకు రాజు ఎందుకు అలా చంపించుకున్నాడు అన్న విషయాన్ని, అతని చావు వెనకాల తెర వెనక ఎవరు కనబడుతున్నారన్న విషయాన్ని చూడగలిగితే అక్కడ కూడా చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడింది. నాతో పాటు రండి, న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము 54-55 అతని చావును మనం చూసాం. 54. ఒక స్త్రీ అతను చంపనని నన్ను గూర్చి ఎవరును అనుకునుకున్నట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతని పొడవుగా అతడి చచ్చెను. ఇందుకే ఇతను చావు వెనకాల కారణం ఏంటి ఎవరు అని చూడాలంటే 23-24 వచనాలకు వెళ్ళాలి. అదే అధ్యాయం 9:23-24 వచనాలు. అప్పుడు ఎరుబ్బయలు 70 కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అభిమేలకను వాని సహోదరుని మీదకిని అతడు తన సహోదరులను చంపినట్లు అతని చేతులను బలపరిచిన షెకేము యజమానుల మీదకిని వచ్చినట్లును వారు చేసిన ప్రాణహత్య వారి మీదకు వచ్చినట్లును దేవుడు అభిమేలకునకు షెకేము యజమానులకును వైరము కలుగుటకై ఆ తర్వాత మాట చూడండి జాగ్రత్తగా వారి మీదకి దురాత్మను పంపాను అని మాట ఉంది. ఇక్కడ మళ్ళీ ఎవరు ఇన్వాల్వ్ అయ్యాయి అంటే సాతాను దురాత్మ ఇన్వాల్వ్ అయ్యాడు. ఈ 3 కేసులు మీరు తీసుకోండి. యూదా యేసుక్రీస్తు ప్రభువుని చంపించాడు, తను చనిపోయాడు. సౌలు దావీదుని చంపడానికి పరిగెట్టాడు, చాలా మందిని చంపినవాడు, చివరికి తను తాను చంపుకున్నాడు. అభిమేలకు 70 సహోదరులను చంపించాడు, చివరికి తను తాను చంపుకున్నాడు. హత్య ఆత్మహత్య రెండు వీరి జీవితంలో కనబడతా ఉన్నాయి. కారణం వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి ప్రిలరా ఇలా అనుకోవచ్చు, దేవుడు ఒకవేళ ఆత్మహత్య చేసుకోవడానికి పురుకొల్పబడ్డ తర వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుడు ఇంతవరకే అనుమతించాడేమో, ఇంతవరకే ఆయుష్ రాశాడేమో, ఇంతకు మించి బ్రతకడానికి అవకాశం లేదేమో, అందరూ చనిపోతారు, ఒకరు రోడ్ యాక్సిడెంట్ ద్వారా చనిపోతారు, ఒకరు ఆరోగ్యం పాడైపోయి హాస్పిటల్లో చనిపోతారు, మరొకరు ఆత్మహత్య చేసుకుని చనిపోతారు, అందరు చావులాగే ఆత్మహత్య సావు కూడా ఒక సహజ మరణం అని అనుకుంటే అది బైబిల్కు విరుద్ధమైన ఆలోచన. దేవుడు అంటాడు, దేవుడు అని చెప్పే మాట చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడుతున్న మాట, ఒకట మనం చూడగలం. ప్రసంగి గ్రంథము 7:17 వెళ్ళాలి. ప్రసంగి గ్రంథము 7:17 చూద్దాం. ఏడు 17 ఇలా రాయబడింది, అధికముగా దుర్మార్గ పనులు చేయకుము, దుర్మార్గ పనులు పనులు మనం చేస్తున్నామంటే అని అన్నాడు. మీరు మీ తండ్రిగు అపవాది సంబంధులు, చెడ్డ పనులు చేయించేవాడు, నేరాలు చేయించేవాడు వాడే. ఎవరు చెడ్డ పనులు చేస్తా ఉన్నారో వాడి వెనకాల వాడు మనకు కనిపిస్తాడు. వాడు ఎందుకు తాగుతున్నాడో తెలియదు, వాడు ఎందుకు జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడో తెలియదు, వాడు ఎందుకు కుటుంబాన్ని చిదిమేస్తున్నాడో మనకు తెలియదు. మనం అనుకుంటాం వీడేంటి ఇట్లా అయిపోయాడు అనుకుంటాం. కారణం వాడి వెనకాల కనబడకుండా దురాత్మ సాతాను అపవాది. అధికముగా దుర్మార్గ పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. తర్వాత మాట అండర్లైన్ చేసుకోండి, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు అన్నాడు. బిఫోర్ గాడ్ అపాయింటెడ్ టైమ్ యూఆర్ గోయింగ్ టు డై. గ్రేట్ ట్రాజడీ, మనకు అర్థం కాని సత్యం. దేవుడు నియమించిన ఆయుష్కాలం ఉంది, ఆయుష్కాలము వరకు ఉండడానికి నువ్వు ఇష్టపడక ఈజీ మార్గం తప్పించుకొని పోదాము, త్వరగా ఈ సమస్యల నుంచి, అప్పుల నుంచి, కష్టాల నుంచి, మానసికమైన వ్యధ నుంచి బయటపడదామని మరణాన్ని వెతుక్కుంటా ఉంటే దేవుడు అంటున్నాడు, అది దేవుడు అనుమతించిన మరణం కాదు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు అన్నాడు. బైబిల్లో చాలా స్పష్టమైన వివరణ ఇస్తున్న మరొక వాక్యం ఉంది. 2 తిమోతి పత్రిక 2:24 వెళ్దాం. 2 తిమోతి పత్రిక 2:24 చూడాలి. 24-26 కలిసి ఉన్నాయి, చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇలా రాయబడింది, సత్య విషయమైన అనుభవ జ్ఞానము వరకు కరుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకుందురేమో అని అన్నాడు. ఆ మాట నీకు అర్థమైందో లేదో, చాలా క్లియర్ గా బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, ఎవరు దేవునికి ఎదురాడుతూ ఉంటారో, ఎవరు దేవుని నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉంటారో, ఎవరు వెలుగును ప్రేమించకుండా చీకటిని ప్రేమిస్తారో, దేవుని దగ్గరకు వస్తే నష్టం, దేవుని దగ్గరకు వస్తే కొన్ని పనులు మానుకోవాలి, దేవుని దగ్గరకు వస్తే మడుకట్టుకొని కూర్చోవాలి, దేవుని దగ్గరకు వస్తే మిగతా వాళ్ళు చేసినట్టుగా జలసాలు, సంతోషాలు, ఆనందాలు, సుఖాలు వీటన్నిటికీ దూరమైపోతాను, దేవునికి దూరంగా ఉండటమే మేలు, దేవుని దగ్గరకు వస్తే జీవితంలో సంతోషం ఉండదు అని ఒకవేళ ఎవరు అనుకుంటున్నారో వారి కోసం ఆయన మాట్లాడుతున్న స్పష్టమైన మాట. దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను, మారు మనసు లేనివారు, దేవుని నుంచి తప్పించుకొని తిరుగుతున్నవారు, దేవునికి ఎదురాడుతున్న వారి కోసం మాట్లాడుతూ ఇలా అన్నాడు, సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొందరేమో అని. మర్చిపోవద్దు, ఎవరు దేవునికి దూరంగా జీవిస్తున్నారో రెండో ఆప్షన్ లేదు, అంటే మూడో ఆప్షన్ లేదు, రెండో ఆప్షన్ ఒకే ఒకటి ఉంది, సాతాను చేతులు వారు ఉన్నారంతే. అయితే నువ్వు దేవుని సంబంధమై ఉండాలి లేదా సాతాను సంబంధం ఉండాలి, మూడో కేటగిరీ బైబిల్లో లేదు. నేను మంచివాడిని, నేను నీతిమంతుణ్ణి, ఎవరికి అన్యాయం చేయను, లంచం తీసుకోను, నా జీతంతో దాన ధర్మాలు చేస్తాను, ఇవన్నీ నువ్వు చెప్పుకున్న మోసపు మాటలు. నీ మనస్సాక్షిని నువ్వు సముదాయించుకోవడానికి నీ మనస్సాక్షి చెల్లు మన చెంప మీద కొడతా ఉంటే దాన్ని ఓదార్చడం కోసం నువ్వు చెప్పుకునే మాటలు అవి. రెండే రెండు రాజ్యాలు, ఇద్దరే ఇద్దరు అధిపతులు, ఒకరు దేవుడు, రెండు సాతాని. అయితే నువ్వు దేవుని సంబంధిగా ఉండాలి లేదా సాతాను సంబంధిగా ఉండాలి. నువ్వు దేవుని సంబంధిగా ఉన్నావా, ఆయన నిన్ను మరణం నుంచి తప్పిస్తాడు, ఆయన నిన్ను హెచ్చిస్తాడు, ఆయన జీవితాన్ని కడతాడు. దేవునికి దూరంగా తిరుగుతున్నావా, మర్చిపోవద్దు, నీ జీవితాన్ని వాడే చేతులార చిదిమేస్తాడు. అందుకే పాయిజనింగ్ కేసుల కోసం మనకు తెలుసు, మనకు తెలియని మరొక పాయిజనింగ్ ఉంది, స్లో పాయిజనింగ్ అంటాం. ఆ స్లో పాయిజనింగ్ ఎట్లా ఉంటుంది అంటే మనకు పాయిజనింగ్ లో కనబడదు, తర్వాత తెలుస్తుంది. చివరిలో హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత లంగ్స్ పోయినప్పుడు, లివర్ పోయినప్పుడు, మా వల్ల ఏమి కాదండి, పార్ట్స్ అన్ని పాడైపోయి అన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. అప్పుడు దాకా తెలియదు. స్లో పాయిజనింగ్ సిగరెట్లు తాగటం, మందు తాగటం, అమ్మాయిలతో తిరగటం, ఇదంతా నీకు అర్థం కాదు. ఇప్పుడు స్లో పాయిజనింగ్ వాడు నరహంతకుడు. నేను దాన్ని మానుకోలేకపోతున్నాను, అందులోంచి బయటకు రాలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదంటే నీ వల్ల కాదు, నువ్వు దేవుని దగ్గరకు వస్తేనే విడుదల. దేవుని దగ్గర రాకుండా నువ్వు మందులు వాడినా, వైద్యుల దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా, వాడందరికంటే గొప్పవాడు, వారందరికంటే బలవంతుడు. సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాడిని ఉరిలో ఉన్నారు అని బైబిల్ చెప్తుంది. వాడిని పీక్కి తాడేసి కూర్చున్నాడు, ఎప్పుడు బిగిద్దామా రెడీగా ఉన్నాడు. మనకు అది ఎలా ఉందంటే చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. వాడు లాగుతున్నాడు, ఇంకా దగ్గరికి లాగు, ఇంకా దగ్గరికి లాగని చెప్పి మనమే ఆ తాడు వాడి చేతులకు కూర్చున్నాం. మర్చిపోవద్దు, ఆ ఊరిలో నుంచి బయటకు వస్తారా, బ్రతుకుతారు, ఆ ఊరిలో సంతోషం ఉందని పరిగెడతారా, వాడు ఖచ్చితంగా బిగిస్తాడు, ఏలాడదీస్తాడు. బైబిల్ చెప్పిన సత్యం. రెండో విషయాన్ని మనం చూద్దాం. అయితే నీతిమంతులు భక్తిపరులు అంటే అనీతిమంతులు దుర్మార్గులే ఎలాంటి జీవితాలు జీవిస్తూ ఉంటారా, నీతిమంతులు ప్రార్థన చేసుకునేవారు, దేవుని కోసం బ్రతకాలనుకున్న వారి జీవితాలకి సాతాను రాడా, వాడి వారి జీవితాలను ప్రభావితం చేయడా అన్న ప్రశ్నతో మనం వెళ్తే, వాడు తన చెరలో ఉన్నవారిని ఎలాగ చంపిస్తున్నాడు, వాళ్ళని మర్డర్ కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నాడు, సూసైడ్ చేయించుకుని రెండు విధాలుగా వాళ్ళని ప్రభావితం చేస్తున్నాడు, అది క్లియర్గా ఉంది. మనకు అర్థం కాని సత్యం ఏంటంటే, సాతాను సంఘంలో ప్రవేశిస్తాడా, సాతాను విశ్వాసుల జీవితాల్లోకి వస్తాడా, విశ్వాసులకి ప్రార్థనా పరులకి కూడా సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందా అన్న పాయింట్ కొంచెం అర్థం చేసుకోవడం మంచిదేమో అనుకుంటున్నాను. సో మొదటి పాయింట్ మనం చూసాం, ఆత్మహత్య చేసుకున్న వారి జాబితా, దాని వెనకాల కారణాలు. రెండో పాయింట్ మనం చూడాలి, ఆత్మహత్య శోధన ఎదుర్కొని జయించి బ్రతికి బట్టకెట్టిన వాళ్ళు ఎవరైనా బైబిల్లో ఉన్నారా అంటే, ఇక్కడ మరలా ఐదుగురిని చూడగలం. ఐదుగురి జీవితాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ఆత్మహత్య శోధన ఎదుర్కొని దాన్ని తప్పించుకొని దాన్ని జయించి బతికి బట్టకట్టిన వాళ్ళు బైబిల్లో ఎవరున్నారు చూస్తే మనకు అర్థమవుద్ది. అందులో ముఖ్యంగా రాజుల జాబితాను మనం చూస్తాం. ప్రసంగి గ్రంథము 2:17 వెళ్దాం. ప్రసంగి గ్రంథము 2:17 ఈయన పేరు సొలొమోను. సొలొమోను ద వైజెస్ట్ కింగ్, జ్ఞాని అయిన సొలొమోను కోసం మనం చూస్తున్నాం. 17 ఇది చూడగా సూర్యుని కింద జరుగునది నాకు వ్యసనం పుట్టించెను, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగాను కనబడను గనుక. తర్వాత మాట అండర్లైన్ చేసుకోండి, బ్రతుకుట నాకు అసహ్యమాయను అన్నాడు. నేను ఎందుకోసం బ్రతకాలి, ఎవరికోసం బ్రతకాలి అన్న శోధన కలిపిపోయాడు. చాలా మంది ఒంటరితనంలో ఇదే మాటలు మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది ఏదో ఉందని చెప్పి తినాలి, త్రాగాలి, అనుభవించాలి పరిగెడతా ఉంటారు. చివరికి ఆ జీవితంలో ఏమి అర్థం కాదు. ఎందుకు ఈ జీవితం, ఎవరి కోసం బ్రతకాలి? అన్నీ ఉన్నాయి, మనశ్శాంతి లేదు. అన్నీ ఉన్నాయి, గురిగమ్యం లేదు. ఎందుకే సొలొమోను ఇలాంటి భయంకరమైన తలంపుకొచ్చి బ్రతకటు నాకు అసహ్యమయ్యాను అన్న మాట అన్నాడే, దాని వెనకాల కారణం ఏమై ఉంటుంది అని మనం చూస్తే అదే 2:4-8 8 కారణాలు రాయబడ్డాయి. నవ్వుతో నువ్వు వెర్రిదానవనియు సంతోషముతో నీ చేత కలుగునదేమి అని నేను అంటిని, నా మనసు ఇంకను జ్ఞానమును అనుసరించుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలని తలంచి ఆ తర్వాత నుంచి రాస్తున్నాడు, నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందిననియు. బాగా తాగాడు. తర్వాత కిందకెళ్తే, మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించననియు నా మనసులో నేను యోచన చేసుకుంటున్న. 4 నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని. 8 నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించే సంపాదనను ఆయా దేశముల దొరుకు సంపదను కూర్చుకుంటుని, నేను గాయకులను గాయకురాలను మనుషులు చేయించు సంపదను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని. ఆ 3 బాగా ఉన్నాయి దగ్గర, 3 అంటారు, మద్యము, మగువ, మరో మాట ఏదో మాట్లాడతారు. ఈ 3 అతను పరిగెడతా ఉన్నాడు, కావలసినంత తాగుతున్నాడు, అనేక మంది భార్యను పెట్టుకున్నాడు, ఉపపత్నులు పెట్టుకున్నాడు, డబ్బు కోసం మనీ, 3 మనీ, డబ్బు కోసం అన్ని సంపాదించుకున్నాడు. ఎంత డబ్బు సంపాదించాడు, తృప్తి లేదు. ఎంతమంది భార్యలు ఉన్నారు, తృప్తి లేదు. ఎంత తాగుతా ఉన్నాడు, తాగిన దాని వల్ల కూడా తృప్తి లేదు. సొలొమోనుకి సూసైడ్ టెంప్టేషన్ వెనకాల ఉన్న ఒక కారణం ఏంటంటే అధిక సుఖాలు. గుర్తుపెట్టుకోండి, మనకి డబ్బులో ఏదో ఉందనిపిస్తుంది. డబ్బు సాతానికి సింబల్ అని బైబిల్ చెప్తా ఉంది, డబ్బే నేను చంపేస్తుంది. చాలా మంది జీవితాల్లో ఒక సాక్ష్యాన్ని వింటాం, పరిగెట్టం పరిగెట్టం పరిగెట్టం. దేనికోసం అంటే సంపాదన కోసం. అంత సంపాదించో అనుభవిద్దామంటే ఆరోగ్యం లేదు, అనుభవిద్దామంటే ఆయుష్ లేదు. సంపాదిస్తే సుఖపడతాం అనుకుని కష్టపడుతూ బ్రతికో, సుఖపడడానికి ఆస్కారం లేదు. నీ కష్టాన్ని ఏమనాలి, నీ ప్రయాసను ఏమనాలి? అది పెద్ద మోసం, చాలా పెద్ద మోసం. కాబట్టి మొదటి మాట మనం చూస్తున్నాం, సొలొమోను సూసైడ్ చేసుకోవాలన్న తలంపుకు కారణం అతని యొక్క అధికమైన సుఖాలు. ఎవరైతే అధికంగా తృప్తిగా జీవించటం వేరు, అధికమైన సుఖాల కోసం పరిగెట్టడం వేరు. అధికమైన సుఖాల కోసం పరిగెడుతున్నవాడు ఖచ్చితంగా సాతాను ఊరిలోకి వెళ్ళిపోతాడు. 2వ వ్యక్తిని మనం చూడాలి, ద గ్రేట్ ప్రాఫిట్ ఏలియా కోసం మనం చూస్తాం. రాజుల 19:4 చూడాలి. రాజుల 19:4 చూస్తే ఇలా రాయబడింది, తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోకి పోయి ఒక బదరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై. ఆ మాట ఎంత భయంకరమో, చావాలన్న ఆశతో ఉన్నాడట. మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకునుము అని ప్రార్థన చేశాను. ప్రార్థించే ఆకాశం మూయబడింది, ప్రార్థిస్తే ఆకాశం తెరవబడింది, ప్రార్థిస్తే అగ్ని దిగి వచ్చిందని ఏ ప్రవక్త కోసం చదువుతామో ఆ ప్రవక్త ఈ రోజు కూర్చొని అంటాడు, నన్ను చంపు అంటున్నాడు దేవుణ్ణి, నన్ను చంపు అని తన చావు తను కోరుకుంటా ఉన్నాడు. ఎందుకు ఏలియా ఇలాంటి భయంకరమైన శోధనకు ఎదుర్కొంటున్నాడు, ఎందుకు అతడు ఎంతగా శోధించబడుతున్నాడు అని బైబిల్లో మనం చూస్తే ఒక స్పష్టమైన వివరణ మనకు కనబడుతుంది, చాలా స్పష్టమైన వివరణ కనబడతా ఉంది. దానికి కారణాన్ని ఒక మాటలో చెప్పాలంటే అధిక ఆత్మవిశ్వాసం అనొచ్చు. మొదటిగా అధిక సుఖాలు చూస్తాము సొలొమోను జీవితంలో, ఏలియా జీవితంలో చూస్తున్నాం అధిక ఆత్మవిశ్వాసం. ఆయన అనుకుంటాడు నేను ఒక్కనే, ఆయన అనుకుంటాడు అంతా నేనే చేసేయాలి, ఆయన అనుకుంటాడు నేను తప్ప వేరొక గత్యంతరం లేదు. ఎవరైతే అన్ని పనులు నాయని మీద పెట్టుకుంటారో వాళ్ళు ఈ టెంప్టేషన్ కి గురి అవుతారని బైబిల్ చెప్తా ఉంది. అన్ని పనులు నావే, అన్ని నేనే చేయాలి, అన్ని నాకే తెలియాలి, ఏది కూడా తప్పిపోకూడదని చెప్పి ఎవరైతే మొత్తం అంతా మీద పోసుకుంటారో వాళ్ళు ఎలాంటి టెంప్టేషన్ గురి అవుతారని బైబిల్ చెప్తా ఉంది. 14:18 ఆ మాట చూస్తాం. ఎందుకు ఈయన ఇంతగా శోధించబడుతున్నాడంటే 14 రాయబడింది, అందుకు అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తల ఖడ్గము చేత హతము చేసిరి, సైన్యములకు అధిపతియు దేవుడు యెహోవ కొరకు మహారోషం గలవాడనే, నేను ఒక్కడనే మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయటకే చూచిచున్నారని చెప్పాను. సాతాను వెంట పడతా ఉన్నాడు, ఎజబేలు రూపంలో అగబు రూపంలో సాతాను వెంట పడుతూ ఉంటే మరణానికి భయపడి సూసైడ్ చేసుకుందామని ఆశతో దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. కారణం ఏంటంటే నేను ఒక్కడనే మహారోషం గలవాడిని అన్నది ఆయన అభిప్రాయం. 18 దేవుడు అంటాడు ఆయనను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాలునకయు నోటితో వాడిని ముద్దు పెట్టుకునకు నుండు 7,000 నాకు ఇంకను మిగిలి ఉందురు అన్నాడు. నేను ఒక్కడనే చేయాలా, ఎవరైతే అన్నీ నేనే అనుకుంటారో వారికి ఈ శోధన తప్పదు. అన్ని సమస్యలకు నా సమస్యకు నేనే పరిష్కారం వెతుక్కోవాలనుకుంటారో వారు ఈ శోధన ఎదుర్కోవడం తప్పదు. రెండో మాట మనం చూస్తున్నాం, అధిక ఆత్మ విశ్వాసము ఆత్మహత్యకు పురుకొల్పినట్లుగా మనం చూస్తున్నాం. మూడో మాట మనం చూడగలము యోనా భక్తుని దగ్గరికి వెళ్దాం. యోనా గ్రంథము 4:8 యోనా గ్రంథము 4:8 4:8 ఇలా చూస్తాం. మరియు ఎండ కాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను, యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడి సొమ్మసిల్లి ఇలా అన్నాడు, బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకును, నేను ఎందుకు బ్రతకాలి, దీనికన్నా చావడం బెట్ట అనుకుంటున్నాడు. ఎవరు? ప్రవక్త అయిన యోనా. ఎందుకు ఇలా అనుకుంటున్నాడంటే దీనికి కారణం అధిక కోపము. ఓరకనే కోప గుంచుకునే మనసు, ఓరకనే మనసు పాడు చేసుకునే వ్యక్తిగా కనబడతాడు. ముక్కు మీద కోపం ఉంది ఆయనకి. అందుకే చాలా సూసైడ్ కేసులో మనకి ఏమర్థం వద్దంటే చిన్న కారణమే పెద్ద కోపం వస్తుంది. టీవీ రిమోట్ల కోసం సూసైడ్ చేసుకుంటారు చేసుకున్న చరిత్ర ఉంది. చిన్న మాట అంటే సూసైడ్ చేసుకుంటారు చేసుకున్న చరిత్ర ఉంది. కారణం ఏంటంటే కోపగించుకునే స్వభావం. యోనా జీవితం మనకేం చెప్తుందంటే అధిక కోపము కూడా సూసైడ్ చేసుకోవడానికి పురుకొల్పుతా ఉంది అన్నమాట మనం చూస్తా ఉన్నాం. చివరిగా ఇంకొక 2 చూడాలి. పౌలు జీవితంలో కూడా సూసైడ్ టెంప్టేషన్ వస్తూ ఉంది. 2 కొరింథీ పత్రిక 8:10 చూడాలి. 8:10 సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండాట మాకిష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదమన్నా నమ్మకము లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగితిని అన్నాడు. ఈయనకు వచ్చిన కష్టాలు, ఈ టీంకు వచ్చిన శ్రమలు అంతా ఇంతే కాదు, ఆ శ్రమలు ఆ కష్టాలు వారిని కొంగదీసేస్తున్నాయి. మరియు మృతులను లేపు దేవుని అందే కానీ మా యందు మేము నమ్మిక ఉంచుకున్నట్లు మరణ మగుదమని నిశ్చయముగా మా మట్టుకు మాకు కలిగి ఉండెను. చచ్చిపోతాము, చచ్చిపోవాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. అట్టి గొప్ప మరణం నుంచి మమ్మను దేవుడే తప్పించాడు అంటాడు ఆయన. 4వది పౌలు బృందం జీవితంలో మనం చూసేది అధిక శ్రమలు, అధిక భయాలు. అంటే బైబిల్ చెప్పే పరమసత్యం ఏంటంటే శ్రమలు అందరి జీవితంలోని వస్తాయి, కానీ దేవుడు సహించడానికి శక్తినిస్తాడు, తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే అనుమతిస్తాడు. మనం కొన్నిసారి కష్టాలను చూసి ఈ కష్టాల నుంచి నాకున్న ఏకైక పరిష్కార మార్గము ఆత్మహత్య అనుకుంటే అది పొరపాటు. అధిక శ్రమలు అధిక కష్టాలు కొందరిని ఆత్మహత్యకు పురుకొల్పుతా ఉన్నాయి. పౌలు బృందాలు కూడా అదే ఆత్మహత్యకు పురుకొల్పితే 10వ వచనంలో దేవుడి మీద ఆనుకున్నారు, వారు తప్పించబడ్డారు, బ్రతికి బయటకు వచ్చినట్లుగా మనం చూడగలం. 5వ వ్యక్తిని మనం చూడగలము, యోబు భక్తుడు. యోబు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడాలి. యోబు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో ఇలా రాయబడింది, ఆ తర్వాత యోబు మాట్లాడ మొదలు పెట్టి తాను పుట్టిన దినమును శపించాను, నేను ఎందుకు పుట్టానా అని చెప్పి శపించుకుంటున్నాడు. ఆయన కొంచెం ముందుకెళ్తే 10 నుంచి 13వ వచనాల్లో ఇలా అంటాడు, పుట్టుకలోనే నేను ఎలా చావకపోతుని, గర్భం నుంచి బయలుదేరగానే నేనెలా ప్రాణము విడవకపోతుని అన్నాడు. చావు కోసం ఇప్పుడు నేను చచ్చిపోలేకపోతున్నాను, కానీ అసలు నేను పుట్టకపోతే ఎంత బాగుండు, పుట్టగానే చనిపోతే ఎంత బాగుండు, నేను పుట్టుండకపోతే ఎంత బాగుండు అన్నది ఇక అతని జీవితం మీద విరక్తి వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. కిందకు వచ్చేసరికి మనం 13వ వచనంలో, లేని ఎడల నేను ఇప్పుడు పండుకొని నెమ్మలించిందును, నేను నిద్రించిందును, నాకు విశ్రాంతి కలిగి ఉండను. మరణము ఎంత మేలో, మరణము ఎంత గొప్ప విశ్రాంతో, మరణం ఎంత నిమ్మలమైన స్థితితో అనుకుంటున్నాడు. 16వ వచనంలో, అకాల సంభవమై కంటబడకుండా ఉన్న పిండం వంటి వాడనే, లేకపోయిందును వెలుగు చూడని బిడ్డవలే, లేకపోయింది నేను పుట్టుండకపోతే ఎంత బాగుండు అన్నది నాశ. 24 నుంచి 26వ వచనాల్లో, భోజనములకు మారుగా నాకు నిట్టూర్పు కలిగిచున్నది, నా మొరలు నీళ్ల వలె ప్రవహించుచున్నది, ఏది వచ్చినా నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించున్నదే నా మీదకు వచ్చిచున్నది, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. ఆర్థికమైన ఇక్కడ మనం అనారోగ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు దాకా 5 విషయాలు చూసాం, అధిక సుఖాలు, తర్వాత అధిక ఆత్మవిశ్వాసము, అధిక కోపము, అధిక శ్రమలు లేదా భయాలు, చివరిగా 5వది అనారోగ్యం. కొందరిని ఆత్మహత్యకు పురుకొల్పే మెయిన్ కారణం కడుపులో నొప్పి వస్తుందనో, చెప్పుకోలేని రోగం వచ్చిందనో, ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, ఎవరికైనా తెలిస్తే పరువు వెళ్ళిపోద్దనో, ఏ ఒక కారణాల చేత అనారోగ్యం చేత చాలా మంది సూసైడ్ చేసుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రిలారా, బైబిల్లో ఈ 5 కారణాలు సూసైడ్ కారణంగా బైబిల్ మనకు చూపిస్తూ ఉంది, బైబిల్లో మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రిలారా, ఈ 5 కేసుల్లో కూడా సూసైడ్ టెంప్టేషన్ వాళ్ళకి రావడానికి, వాళ్ళు కోపాలు, వాళ్ళు అనారోగ్యం, వాళ్ళు శ్రమలు, వారికి భయాలు, వారికి సుఖాశక్తి, ఇవన్నీ కలగడం వెనకాల హూ ఈజ్ ద కీ పర్సన్ అని మనం ప్రశ్నించుకుంటే మళ్ళా వాడే కనబడతాడు. మీకు పాయింట్ అర్థం కావాలి. 5 కేసుల్లో సూసైడ్ చేసుకుని చనిపోయిన వారిని చూసాం, 5 కేసుల్లోనూ వాడే కనిపించాడు. వీళ్ళ భక్తి పరులే, ప్రవక్తలే, దేవుడితో కలిసి నడుస్తున్న వాళ్ళే, ఈ 5 కూడా సూసైడ్ చేసుకుంటే బాగుందని టెంప్టేషన్ గురవుతున్నారు. దానికి కారణం ఎవరంటే మళ్ళీ వాడే కనబడతాడు. ఎవరు? వాడే అపవాది సాతాను. సరే, 5 కేసులు చూపించడానికి సమయం సరిపోదు, 5 కేసుల గురించి అంత వివరణ కాదు, కానీ మీకు ఒక 2 విషయాలు చూపించి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఒక 2 కేసులు మీ ముందు పెట్టి ముగించడానికి ఇష్టపడుతున్నాను. మొదటి కేసు యోగు జీవితాన్ని చూద్దాం. యోగు 3వ అధ్యాయంలో, అతనుకున్న అనారోగ్యం చేత నేను ఎందుకు బ్రతికాను, చనిపోతే మేలు కదా అని ఆశపడతా ఉన్నాడు కదా, అలా ఆశపడుతున్న యోగు వెనకాల, యోగు జీవితం మీద ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు అతని జీవితాన్ని ప్రభావితం చేస్తున్నారంటే, మొదటి అధ్యాయం చాలా స్పష్టంగా చెప్పేది సాతాను. వాడు ఆ సభలోకి వెళ్ళాడు, దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, ఆ సభలోకి వచ్చి పిలవని గెస్ట్లా వచ్చి కూర్చున్నాడు, దేవుడు యోగు కోసం విచారించాడు, యోగు భక్తుడు కదా అన్నాడు, వాడు స్టార్ట్ చేశాడు. యోగు ఊరకనే భక్తిగా ఉన్నాడా? అబ్బా, నువ్వు అతని చుట్టూ, అతని పిల్లల చుట్టూ, అతని ఆస్తిపాస్తుల చుట్టూ కంచి వేసి సంరక్షిస్తా ఉన్నావు కదా, కాబట్టి అవన్నీ తీసే యోగు నిన్ను దూషిస్తాడని చెప్పేసి అక్కడ దేవుడి దగ్గర మాట్లాడి బయటకు వస్తున్న వ్యక్తిగా మనం చూస్తాం. రెండవ అధ్యాయము యోగు గ్రంథము 7వ వచనం ఇలా రాయబడింది. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుంచి బయలువెళ్లి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోగును ముత్తెను. అనారోగ్యము యోగును ఆత్మహత్యకు పురుకొల్పుతుంది అనుకుంటే అనారోగ్యానికి కారకుడిగా ఎవరు కనబడుతున్నారు? అపవాదే. వాడు అనారోగ్యంతో దాడి చేశాడు, యోగు లొంగలేదు. వాడు పిల్లలను చంపేసి యోగు దగ్గరకు వచ్చాడు, యోగు లొంగలేదు. యోగుకున్న ఆస్తిపాస్తులన్నీ తీసివేసి యోగు ముందుకు వచ్చాడు, యోగు లొంగలేదు. చివరికి ఇండైరెక్ట్ గా వాడు వచ్చి ఇలా అంటున్నాడు. 9వ వచనం ఎలా చెప్పింది బైబిల్లో, 2వ అధ్యాయం యోగు గ్రంథం 9వ వచనంలో, భార్య వచ్చింది, భార్యతో పాటు వాడు వచ్చాడు. 9వ వచనం, అతని భార్య వచ్చి, నీవింకను యథార్థత వదలకు ఉండువా, దేవుని దూషించి మరణము కమ్మనను. ఎంత చక్కటి సలహా. పిల్లలు పోయారు, ఆస్తిపాస్తులు పోయాయి, ఆరోగ్యం అంతా పోయింది, అంతా పోయి నువ్వు బ్రతికి ఎవరునుద్ధరించాలి? ఇవన్నీ పోగొట్టుకుని నువ్వు బ్రతికి ఎవరునుద్ధరించాలి? మరి ఏం చేయమంటావు? చిన్న పరిష్కారం ఆత్మహత్య. ఎవరన్నారు? యోగు భార్య అని మనం అనుకుంటాం, కానీ బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే ఆ 9వ వచనాన్ని ఇలా చదువుతున్నాను, అతని భార్య వచ్చి, నువ్వింకను యథార్థత వదలకు ఉందివా, దేవుని దూషించి మరణము కమ్మెనను. డైరెక్ట్ పాయింట్కి వచ్చి నువ్వు సూసైడ్ చేసుకో అంటే చాలా బాగుండేది. డైరెక్ట్గా వాడు సూసైడ్ చేసుకోమనకుండా సూసైడ్ చేసుకోవడానికి ముందు రెండు పనులు చేయమన్నాడు. ఒకటి, దేవుణ్ణి యథార్థతను వదిలిపెట్టు. రెండు, దేవుని దూషించు. దేవుణ్ణి దూషిస్తే ఎవరికి బెనిఫిట్? యథార్థతను వదిలిపెడితే ఎవరికి బెనిఫిట్ అని ముందు 1వ అధ్యాయంలో మనం చదివితే వాడికి బెనిఫిట్. యోగు యథార్థవంతుడు అన్నాడు దేవుడు, అతని యథార్థత ఒట్టిది అన్నాడు సాతాను. ఆ యథార్థత ఒట్టిది అని ప్రూవ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతుంది భార్య, కనిపించకుండా భార్య వెనకాల నిలబడింది వాడు. దేవుణ్ణి దూషించు, యథార్థతను వదిలిపెట్టు. మర్చిపోవద్దు, సాతాను విశ్వాసను వదిలిపెడతాడు అనుకోవద్దు. సాతానికి విశ్వాసులు అంటే భయం అనుకోవద్దు. మనందరికీ లీడర్ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువునే వాడు వదిలిపెట్టడం లేదు. వాడు వచ్చాడు, ఏం మాట్లాడుతున్నాడో వినండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. పిమ్మట ఆయనను యెరూషలేములకు తీసుకుని పోయి, ఎవరు? సాతాను. వాడు వచ్చాడు ఆయన దగ్గరికి, వాడు శోధిస్తున్నాడు. 2వ వచనం, అపవాది చేత శోధింపబడుచుండెను అని రాయబడింది. 9వ వచనంలో, పిమ్మట ఆయనను యెరూషలేములకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుడు కుమారుడవైతే ఇక్కడి నుండి కిందికి దుముకుము అన్నాడు. మీకేమైనా అర్థమైందో లేదో, ఆ గొప్ప శిఖరం ఎక్కిచ్చాడు, వాడు పక్కన నిలబడ్డాడు, దూకు అనలేదు. దూకు అనడానికి ముందు రోషం పుట్టించి ఒక మాట అన్నాడు, నువ్వు పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన వాడు, దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు. దేవుడు కుమారుడైతే మరణం మీద నీకు విజయం ఉంటుంది. దేవుడు కుమారుడైతే బైబిల్లో నీకు ఒక వాగ్దానం ఉంది, నీ పాదము రాతికి తగలకుండా దేవదూతలు ఎత్తి పట్టుకుంటారని బైబిల్లో రాయబడింది. నువ్వు దేవుడు కుమారుడవైతే, అబ్బా ఆ మాట ఎలా ఉందో, నువ్వు మగాడవైతే, నువ్వు పోలీసు అయితే, ఈ మాటలు ఎంత కోపం పుట్టిస్తాయో. వాడు అదే అంటున్నాడు, నువ్వు దేవుడు కుమారుడవైతే ఎక్కడి నుంచి దూకు. వాడు యేసుక్రీస్తు ప్రభునే సూసైడ్ చేసుకోమని పురుకొల్పుతా ఉన్నాడు. చనిపోయిన వారిని చూసాం, వారి వెనకాల వాడే ఉన్నాడు. చనిపోమని పురుకొల్పబడ్డ సూసైడ్ చేసుకుందామని టెంప్టేషన్ ఎదుర్కొన్నామని చూస్తున్నాం, వారి వెనకాల వాడే కనబడుతున్నాడు. ప్రిలరా, అర్థం చేసుకుందాం బైబిల్లో చాలా స్పష్టంగా బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, నీ జీవితం నీది కాదు, నీ జన్మదినం నీ చేతిలో లేదు, నీ మరణదినం నీ చేతిలో లేదు. నా ఇష్టం నేను చేస్తాను అంటే అది దైవిక నియమానికి వ్యతిరేకం. ప్రకృతిలో ఒక మానవుడు తప్ప ఏ జంతువు ఆత్మహత్య చేసుకోవటం లేదు, ఏ పక్షి ఆత్మహత్య చేసుకోవటం లేదు. ఎలాగైనా సరే ఆకాశ పక్షులు దేవుని వైపే చూస్తున్నాయి, భూమృగాలు దేవుని వైపే చూస్తున్నాయి. ఆయన తన గుప్పులు విప్పి వాటి ఆకలిని తృప్తి పరుస్తా ఉన్నాడు, కారణం అవి దేవుడి మీద ఆధారపడుతున్నాయి. వాటికి సాతానుతో సంబంధం లేదు, సాతానుకు వాటితో పని లేదు, కాబట్టి వాడు జంతువుల దగ్గరికి పక్షుల దగ్గరికి వెళ్ళట్లేదు. దేవుని పిల్లలు, దేవుని కుమారులు, పరలోకానికి వారసులు, దైవ సంకల్పంలో ఉన్నవాళ్ళు మానవులే కాబట్టి మానవుల దగ్గరికే వాడు వచ్చాడు. హంతకుడు, హంతకుడు వాడు. వాడు వచ్చాడు, వాడు ఉచ్చులేస్తున్నాడు, వలలు పనుతున్నాడు, ఎవరి బలహీనతను బట్టి వాడు అలాగే పనిచేస్తా ఉన్నాడు. ఎవరి బలహీనతను బట్టి వాడు అలాగే పనిచేస్తున్నాడు. మన చంపటమే వాడు దేయుడు.
The person you are speaking with,
మన జీవితాలు నాశనం చేయటమే వాడి ధ్యేయం. మనల్ని మట్టు పట్టడమే వాడి ధ్యేయం. మనల్ని దేవునికి దూరం చేయటమే వాడి ధ్యేయం. జనన మరణాలు యెహో వశము నీ చేతిలోకి తీసుకోవటం కుదరదు అంటాడు. కీర్తన గ్రంథం 31:15 మానవ కాలగతులు దేవుని హస్తగతం అని రాయబడింది. ఎప్పుడు ఏది మన జీవితంలో సంభవించినా దేవుడే అనుమతించాలి తప్ప మనం దేన్ని కోరుకోకూడదు, దేన్ని కోరుకోకూడదు. 139:16 తిన్నముగా ఉండగానే నీ దినాలన్నీ దేవుడు రాశాడు. దేవుడు పిలిచే వరకు, దేవుడు అనుమతించే వరకు, అది ఎంత కష్టమైనా, ఎంత రోగమైనా, ఎంత బాధ అయినా ఆయన వైపు తిరగాలి, ఆయన మీదే ఆధారపడాలి. యోబు గ్రంథం 21:1 యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిన మాట మనం చూస్తాం. దేవుడే పుట్టించాలి, దేవుడే మరలా ఆయన పిలవాలి. ముందు మనం పరిగెట్టడానికి వీలు లేదు. ఒక మాట చూసి మనం ముందుకెళ్దాం ప్రార్థన చేసుకోవడానికి. మొదటి సమూయేలు గ్రంథము 2:6 చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 2:6 ఇలా రాయబడింది, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవయే. యెహోవయే జీవాన్నిచ్చేది ఆయనే, జీవాన్ని తిరిగి తీసుకునేది ఆయనే. ఆయన అధికారానికి ఒప్పుకోవాలి తప్ప ఎంత అనారోగ్యమైనా, ఎన్ని అప్పులు బాధలైనా, ఎంత మానసిక వ్యధ అయినా, వీటన్నిటిలోనూ ఏమాత్రము మన ప్రాణాలు తీసుకోవడానికి మనం పురుకొల్పుకోకూడదు. అది సాతాను చేసే పని. వాడు మన జీవితాల మీద వాడి ప్రభావం చూపిస్తున్నాడన్న సత్యాన్ని వాక్యం ద్వారా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక మాట మనకి ఆదరణ కలిగించే మాట బైబిల్లో రాయబడింది, సామెతల గ్రంథం 10:27 చూద్దాం. సామెతల గ్రంథము 10:27 ఇలా రాయబడింది, యెహోవయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణము. నీకు బైబిల్ అర్థమైతే, నీకు ప్రార్థన చేసుకోవడం అలవాటు అయితే, సాతాను నీ మీద ఎన్ని బాణాలు ప్రయోగించినా దేవుడు చెప్తున్న గొప్ప ఆదరణకరమైన మాట, యెహోవయందు భయభక్తులు, ద ఫీర్ ఆఫ్ గాడ్, యెహోవయందు భయభక్తులు నిన్ను చావనివ్వు, నీకు బ్రతుకునిస్తాయి, దీర్ఘాయువు కారణమవుతుందని దేవుడు చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 10:11 చూద్దాం. యోహాను సువార్త 10:11 గొప్ప ఆదరణ కలిగించే మాట మనం చూడగలము, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును. వాడు దొంగ. వాడు వచ్చాడా, హత్య నాశనము దొంగతనమే కనబడుతుంది, మరి దేనికి రాడు. కానీ రెండవ మాట చెప్పేది, గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. జీవ ప్రదాత ఆయన, ఈజ్ ద లివింగ్ గాడ్, ఈజ్ ద లైఫ్ గివర్, ఆయనే జీవాన్నిచ్చేవాడు. 11:1 నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. దొంగ మన ప్రాణాలు తీసేవాడుగా ఉన్నాడు, మన ప్రభువు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన వాడుగా ఉన్నాడు. ప్రాణం పెట్టి నీ బ్రతు కోరుతున్న దేవుని నువ్వు కోరుకుంటావా? నీ ప్రాణాలు తీయడానికి నీ ముందు నిలబడి నిన్ను నవ్విస్తూ కవ్విస్తూ సంతోషపడుతున్నట్టు కనబడుతున్న దొంగను హంతకును కోరుకుంటావా? నిర్ణయం నీదే. నువ్వు ఎవరిని చూసి చేసుకుంటే నీ గమ్యం అలాగే ఉంటది. మర్చిపోతూ వాడు అవిశ్వాసంలే కాదు నీతిమంతుల జీవితాల మీద కూడా బలిష్టమైన ప్రభావం చూపిస్తుండగా ప్రభువుని ఎరిగిన మనము వాడి తంత్రాలను గుర్తెరిగి వారి తంత్రాలను మనం ఎదుర్కోవడానికి సర్వశక్తిమంతులు ఉన్నట్లుగా ప్రార్థనలను వాక్యములను బలపడ్డు మనకు మంచిదని ప్రభు ఉదయ కాల సమయంలో ప్రేమపూర్వకంగా మాట్లాడుతుండగా ఆయన స్వరాన్ని విందాం, ఒక నిర్ణయం తీసుకుందాము. జీవ ప్రదాత అయిన దేవుని వద్దకి మంచి గొర్రెలు కాపరి నీ కొరకు ప్రాణం పెట్టే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన మీద అనుకున్నావా? వాడిని వద్దకు రాకుండా ఆయన కావలసినంత శక్తిని ఇవ్వడానికి చాలని దేవుడై ఉన్నాడు. అలాంటి కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. మనం విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. తర్వాత ఎవరికైనా డౌట్స్ అంటే డౌట్స్ రేజ్ చేయొచ్చు. డౌట్స్ తర్వాత క్లోజింగ్ ప్రేయర్ తో ముగించుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఎవరైనా